మాతృదేవో భవ. నీవా కన్పడవెంత మొత్తుకొని నన్ జగన్మాత, నీవా కన్పడవెంత మొత్తుకొని నన్ నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసినా నన్నుచు నన్నే నిందసేయన్ భవానీ వేరెవ్వరు దిక్కునాకిక భవన్ నిరేజనేత్రం బులన్ రేవుల్ గట్టు కృపారసము నన్ను పాలించుంగదే చాలదే నీవా కనపడవు ఎంత మొత్తుకొని నన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1665 భాగానికి ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 365 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 499 నామంలో ఉన్నాం. మహాద్భుతమైనటువంటి రహస్యార్థ సమన్వితమైన ఒక ప్రార్థనతో ఈ అరుణాదేవిని అర్చిద్దాం మనం. అరుణాం కరుణాతరంగిదాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిథ్యేవ విభావయే మహేషీ. లలితా సహస్రం నిత్యపారాయణ చేసేవాళ్ళకి తెలుసు, ఇది ముందు ధ్యాన శ్లోకంగా ఉంటుంది. అంటే మొత్తం సారాంశం అంతా అందులో పెడతారు, అదే ధ్యాన శ్లోకం అంటే. విష్ణు సహస్రం సారాంశం అంతా ఇందులో ఉంటుంది. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం బాలాగ్లుప్తాసనస్థగ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీజూషవర్షై ఆనందీ నః పునీయాత్ అరినళినగద శంఖపాణిర్ముకుందక. ఆ మొత్తం తత్వమంతా ఆ శ్లోకంలో ఉంది. దానికి వివరణ వెయ్యినామాలు. అలాగే లలితా సహస్రం మొత్తం తత్వమంతా ఈ శ్లోకంలో ఉంటుంది. అరుణవర్ణం వచ్చింది కాబట్టి నేను సందర్భాన్ని జాగ్రత్తగా వినియోగించుకుని దాని అంతరార్థం సహా తెలియజేస్తాను. మనం ధైర్యంగా ఉందాం, హాయిగా ఉందాం, అన్నీ అమ్మవారు చూసుకుంటాం. అరుణాం అదే రక్తవర్ణాయై నమః. కరుణాతరంగిదాక్షీం ఎరుపు అనగానే బయటైతే ఏదో డేంజర్ చిహ్నంగా భావిస్తారు, కానీ లోకంలో ఎర్రగా ఉన్న వాళ్ళు అందంగా ఉంటారంటారండి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎర్రగా బుర్రగా అంటారు అందంగా అనడానికి. అందానికి ఒక ప్రత్యేక ఎరుపు వర్ణం, ఎర్రగా బుర్రగా ఉంటుంది అందుకే అంటే ఏదో నల్లగా ఉంటే అందరమాట. అంటే ఎరుపు అనేది అందంగా భావిస్తున్నాం కదా, మనం భయపడాల్సిన పనే ఉంది. ఇంకా లోకంలో ఎవరైనా ఎర్రగా ఉంటేనేమో ఆకర్షణగా చూడడమును, డేంజర్ గుర్తుకేమో ఎరుపు వాడడం ఏమిటి? రక్తం ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రక్తం స్రవిస్తుంది, రక్తం రక్తవర్ణం కాబట్టి అది గుర్తు వేశారు. ఏదో వెయ్యాలి కదా డేంజర్ కూడా. అంచేతన ఎరుపు అంటేనే డేంజర్ అని భయపడక్కల. అరుణాం కరుణాతరంగితాక్షి, ఆ అరుణవర్ణం తరంగాలతో నిండిన కళ్ళు కలిగింది. ఇది మనం ప్రార్థన పద్యంలో చెప్పుకున్నామే, నీభవన్ నీరేజనేత్రం బులన్ రేవుల్గట్టు కృపారసంబునను పాలించుంగదే చాలదే. అందుకే నేను దాన్ని ఎన్నుకున్నాను ప్రార్థన పద్యంగా ఈ శ్లోకాలు ఈ నామాలకి. కరుణాతరంగితాక్షి, ఆవిడ కళ్ళల్లో కరుణ తరంగాల రూపంలో అలా ప్రవహిస్తూ ఉంటుంది, మనం భయపడక్కర్లేదు. అందుకని ఆవిడ రూపం ఎలా ఉంది, మన జీవితాన్ని ఎలా గడపాలో మనకు ఒక గురువుగా దగ్గరుండి చెబుతున్నట్టుగా ఉంది అది. ధృత పాశ అంకుశ పుష్ప బాణ చాపం. ధృత ఆవిడ ధరించింది, ఏం ధరించింది ఆ చేతుల్లో? పాశ అంకుష పుష్ప బాణ పుష్పబాణ చాపం. పాశం, అంకుశం, పుష్పబాణాలు, 5 రకాల పుష్పాలు, 5 బాణాలు, ఆ పైన చాపం ధనుస్సు. ఆ ధనుస్సును కూడా పుష్పధనుహు అంటారు. ధనుః పౌష్పం ఔర్వీ మధుకరమయి అని శంకరాచార్య సౌందర్యశాలలో చెప్పారు. ఆ ధనుస్సునే పుష్పధనువు అన్నారు. అందుకే ఇక్కడ రెండింటి కలిపిపోయాడు, పుష్ప బాణచాపం. బాణము పుష్ప సంబంధమైంది, ధనుస్సు పుష్ప సంబంధమైంది. వీడిగా అనుకున్నా పర్వాలేదు, చెరుగ్గడ అనుకున్నా పర్వాలేదు, అసలు అర్థం మనకి ముఖ్యం. ఏమిటి పాశం? ఏ పాశం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి? పూర్వం చెప్పిందే, రాగస్వరూప భాషాఢ్య, ఎవరి పట్ల మనం ఎటువంటి ఇష్టాలు పెంచుకుంటూ ఉన్నా జాగ్రత్తగా ఉండాలి, ఆ ఇష్టం వ్యామోహంగా మారకూడదు. ఇష్టం అంటే ఇష్టం, ఎందుకంటే వారు మంచి పని చేశారు కాబట్టి ఇష్టం అంతే. మనకేదో మేలు చేశారు కాబట్టి కాదు, మనకి మేలు చేస్తే కృతజ్ఞత చేసేస్తాం, తిరిగి మేలు చేసేస్తాం. మనకి మేలు చేసినంత మాత్రాన్ని దుర్మార్గుని సన్మార్గుని అనవలసిన అవసరం మనకి లేదు. లోకంలో రాజకీయాలు సహా అన్నీ ఇక్కడే చెడిపోతాయి. ఆయన ఎలాంటి వాడైతే మాకేమంటే మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చి, మీ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చి ఇవ్వడం ఒకటేనా, వాడు 800 కోట్లు మింగేశాడో నీకు అక్కలేదా? అంటే సమాజం ఏమైపోయినా పర్వాలేదు, మీ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చారు కాబట్టి ఆయన ఫోటో పెట్టి పూజ చేస్తాం. ఒకవేళ మనం ఆ కృతజ్ఞత వారి పట్ల చెల్లించదలుచుకొని వారి అబ్బాయికి మనం ఉద్యోగం ఇప్పిస్తే సరే, లేకపోతే వారి కుటుంబానికి ఏదో మేలు చేస్తే సరే, అంతేకాని ఆయన గొప్పవాడని మాట్లాడద్దు. మనకు మేలు చేసినంత మాత్రం గొప్పవాడు కాదు, అది ప్రతి వ్యక్తిగతమైన ఉపకారం. కొంతమంది లోకాన్ని మొత్తం దోచుకుంటూ కొందరు వ్యక్తులకు మేలు చేస్తారు, తద్వారా వంచివాళ్ళమని చెప్పుకుంటూ ప్రచారం కలిగేలా చేస్తారు వాళ్ళు. ఈ మోసం నుంచి మనం బయటపడాలంటే ఇది తెలుసు ఉండాలి, పాశాంకుశం, పాశాంకుశాలు తెలిసి ఉండాలి. ఈ ఇష్టం అనేది మన ఒక మెడకు పాశంలా చుట్టుకుంటుంది ఎప్పుడు కూడా. ఆ ఇష్టాయిష్టాల నుంచి బయటపడినప్పుడే మనిషి సుఖంగా ఉంటాడు. ముందు పదార్థాల దగ్గర ఉండే ఇష్టం వదిలించుకోవాలి. నాకు ఇది ఇష్టం, అది కష్టం, ఇది ఏమంటే 20 ఏళ్ళు వాడు అన్నాడంటే తప్పలేదు, 60 ఏళ్ళు వచ్చినా ఇదే గోళ, నాకు రుచిగా ఉండలేదు, ఇష్టంగా ఉండలేదు, ఏదో తినలేకపోతున్నాను, ఇది ఏమిటో అవుతుంది, ఇదివరకు ఉన్నట్టు ఉండట్లేదు వంటలు, అవి ఎందుకు వచ్చిన గొడవ, అది ఇదివరకు ఉన్నట్టు మనం ఉన్నామా? ఈ మాట అంటున్న వాళ్ళు ఎవరైనా ఆలోచిద్దామండి, 70 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఇదివరకు మనం 20 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు అలా ఉన్నామా? మరి వంట మాత్రం, పదార్థాలు మాత్రం, సమాజం మాత్రం, పరిస్థితులు మాత్రం అలా ఎలా ఉంటాయండి? అయ్యి మా చిన్నతనంలో ఉన్నట్టుగానండి, ఇప్పుడు పల్లెటూళ్ళు లేవండి అన్నాడు అనుకోండి పెద్ద మనిషి, ఆయన చిన్నతనంలో ఆయన అలా ఉన్నాడు ఇప్పుడు అలా ఉన్నాడా? ఆయన మళ్ళీ ఆ చిన్నతనానికి వెళ్ళమన్నాడు, ఆ పల్లెటూరు అలాగే ఉంటుంది. మారిన పరిస్థితుల్లో ఎలా ఉండాలో అలా ఉండాలి, కానీ అలా లేదండి ఇలా లేదండి అంటే బీపీ రావడం తప్పితే చేసేది ఏదైనా ఉందా? మన వ్యాఖ్యానాలన్నీ ఇవన్నీ కాలక్షేపానికి పనికొస్తాయి. తర్వాత తుండుగుడ దులిపేసి లేచిపోవడానికి నేను ఇంక ఈ ధనవల ప్రయోజనమే లేదు ఇక్కడ. ఆ రోజులు వేరండి, ఆ రోజులను వేరు చేసింది మనమే, ఈ రోజులను కుళ్ళిపోయేలా చేసింది మనమే. అందులో మన పాత్ర అంతా చూసుకోవాలి, మన పాత్ర అంత, మన కొడుకు పాత్ర అంత, మన భార్య పాత్ర అంత, భర్త పాత్ర అంత, మన ఇంటి పాత్ర అంత. ఇది ఏమీ ఆలోచించవండి. మనం ఎక్కడో సమాజం దూరంగా మనకు ఆ సంబంధం లేకుండా ఏదో చెడిపోయినట్టు దాని గురించి మాట్లాడుకుంటాం. మనం ఉన్న సమాజం మన వల్లనే చెడింది, అందరిది బాధ్యత ఉంది. ఇందులో 46 రోజుల్లో హైదరాబాద్ నగరంలో నీళ్లు ముగిసిపోబోతున్నాయి భూగర్భంలో అనేది వార్త భయంకరమే అయినప్పటికీ చెబుతున్నా, జాగ్రత్త పడాలి కాబట్టి. ఈరోజుకి సరిగ్గా 43 44 అంతే లెక్క. వినాయక చవితి నాటికి నీళ్ల పరిస్థితి మనం చెప్పలేము. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే చేసి రాసిన వార్త, నా దృష్టికి వచ్చిన వార్త, జాగ్రత్త కోసం చెబుతున్నాడు. ప్రతి బొట్టు జాగ్రత్త చేసి పెట్టుకోవాల్సింది. అన్నాం కదా ఇతర వాళ్ళకి లేకుండా మన ఊహ మొత్తం బొట్టలు నింపేయడం కాదు ఇక్కడ. మన అవసరాలే తగ్గించుకోవాలి ముందు, అసలు బాగా తగ్గించాలి. అదే వరుణయాగం. నీటిని పొరుపు చేస్తే అంతకు మించిన వరుణయాగం లేదు. పైనుంచి కురుస్తాయో లేదో మనకు తెలియదు, ఉన్న నీళ్లు కాపాడుకోవాలి కదా. ఇక్కడ గమనించండి, ఈ మొత్తం నీటి కొరత ఏర్పడడానికి మనం కారణం కాదా? కాలుష్యం పెరగడానికి మనం కారణం కాదా? మన వాహనాల కారణం కాదా? చెత్త రోడ్ల మీద క్వింటాళ్ళ కొద్దీ పేరుకుపోవడానికి మనం కారణం కాదా? తడి చెత్త పొడి చెత్త ఎంత వేరు చేయమన్నా చేయకుండా మూట కట్టి ఓ ప్లాస్టిక్ సంచిలో అవతల బారేస్తున్నామే, తీసుకెళ్ళడానికి వచ్చిన వాడు కూడా ఓ సంచిలో పెట్టి ఇచ్చేస్తున్నామే. మనం వేరు చేయలేదే, బుట్టలు ఇచ్చినా సరే ప్రభుత్వం, బుట్టలు అమ్మేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారట. ఆహా ఏం దేశం అనుకున్నాను, బుట్టలు అమ్మేసుకున్నారట. ఆ బుట్టలు ఎంత, వాటిని అమ్మితే వచ్చేది ఎంత, ఏమిటి కక్కుర్తి? బుట్టలు అమ్మేశారు, మళ్ళీ మళ్ళీ ప్లాస్టిక్ సంచులు మొదలెట్టారు. ఆ బుట్ట శాశ్వతంగా అలా ఉండాలి, మీ ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా అక్కడ పెట్టండి అండి. అబ్బాయి ఎంత వస్తే అంతా రాని, ఈ అది 5 పైసలైనా పర్వాలి, ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేస్తాం. సమాజాన్ని మాత్రం శ్రీ మహావిష్ణువు అవతరించి మార్చాలి. మనమేం చెయ్యం, అవసరమైతే వారికి ఏదో అభిషేకం చేస్తాం. ఇదే భాష, రాగస్వరూప భాష. ఏది పదార్థాలు, ఏ పనులు, ఏ వ్యవహారాలు మనకి ఇష్టంగా మారే, ఏ అయిష్టంగా మారే, అవి మంచిగా చెడ్డ చూసుకోవాలి. అప్పుడు ఆ పాశం నుంచి బయటపడతాం. పాశ్య స్వరూపం తెలిస్తే పాశం విడిచిపెడుతుంది. పాశాన్ని కోసినంత మాత్రం ఉపయోగాలు, పాశ్య స్వరూపం తెలిస్తే చాలు, విడిపించిన ఉపాయం తెలుస్తుంది. అది పాశం అని తెలిస్తే కోస్తాం, లేదు ఏదో ఇనప గొలుసు సంఖ్యలంటే దాన్ని కోసే విధానాలు దానుకుంటాం, లేదు స్క్రూ పెట్టి బిగిస్తే తీస్తాం, స్క్రూ పెట్టి బిగిస్తే స్క్రూ తీస్తే చాలు, కొయ్యక్కర్లేదు. అంచేది పాశ్య స్వరూపాన్ని అర్థం చేసుకుంటే విడ తీసుకోవచ్చు. అంచేది మన మనస్సు మనని ఇష్టాయిష్టాల రూపంలో బంధిస్తుంది, ఆ ఇష్టాయిష్టాలు తగ్గించుకోవాలి. అవి ధర్మాన్ని బట్టి ఉండాలి కానీ మన ఇష్టాన్ని బట్టి కాదు. అంకుశ క్రోధాకార అంకుశోజ్వల, మన కోపం, మన అహంకారం, మన గర్వం అంకుశంగా మారకూడదు మనకు కానీ ఇతరుల జీవితానికి కానీ. అంత భయపెట్టే విధంగా అక్కర్లేదు. కేవలం వేధింపులు తట్టుకోలేక భార్య పిల్లలకి విషం ఇచ్చి తను చచ్చిపోతుంది అని వార్త వస్తే పేపర్లో, నిజంగా ఎంత భయంకరంగా ఉందండి ఎప్పటికీ పరిస్థితి. అంత వేధించాలా? భార్య అయినా భర్త అయినా ఎవరినైనా ఎవరినైనా అంత వేధించాలా? తట్టుకోలేక చచ్చిపోయేంత పరిస్థితి రావాలా? ఆ క్రోధం అనేది ఎవరినో బాధ పెట్టాలి, తద్వారా మనం ఆనందించాలి అనేది ఆడవాళ్ళలోనైనా మగవాళ్ళలోనైనా ఎందుకు పెరుగుతుంది ఆ ప్రవృత్తి? ఇది అంకుశం. అమ్మవారి చేతుల్లో అంకుశం ఉంటుంది, ఆ అంకుశం నేను వెండి చేయించా బంగారపు చే ఇవన్నీ అనవసరం అండి, చేయించమని ఎవరు చెప్పలేదు. మూల విరాట్లో అంకుశం ఉంది, నువ్వు కొత్తగా ఏమీ చేయించగల దానికి తొడుగు కూడా అవసరం లేదు. ఈ పేరు మీద మనం కీర్తి సంపాదించుకోవడం, ఆ తొడుగు మీద మన పేరు రాసుకోవడం తప్పితే ఏం లేదు ఇక్కడ. దానివల్ల కొత్తగా పుణ్యాలు ఏమి రావు. అమ్మవారి ఆభరణాలు చేయించమని మనం కోరలా, నువ్వు ఆ క్రోధం పాలపడకుండా ఉండరా అని కోరింది, అది మనం చెయ్యం. అమ్మవారి పాశానికి బంగారపు తొడుగు తొడమని ఆవిడ చెప్పలేదు. నువ్వు ఆ మమకార పాశానికి లోను కాకుండా ఉండరా అని చెప్పి అది మనం చెయ్యం. చాలా తెలివైన వాళ్ళం మనం. దేవతలను మోసం చేసేస్తాం. వాళ్ళు దేవతలు, మనం దేవాంతకులం. వాళ్ళు దేవుళ్ళు, మనం దేవాంతకులు. నీకు బంగారం చేస్తామమ్మా, మేము బంగారం అడ్డంగా నొక్కేస్తామమ్మా, నువ్వు అలా ఊరుకోమ్మా. అయ్యో అమ్మవారు ఎంత నవ్వుకుంటుందో, చాలా తెలివైన వాడరా వీడని, వీడు బంగారం సంపాదించడం మానట్ట, నాకు చేయిస్తాట అంతే. అమ్మవారు కళకళ్ళు ఆడిపోతూ ఉంటుంది, ఊరు వెలవెల్ల ఆడిపోతుంది. అమ్మవారు కళకళ్ళు ఆడుతుంది కానీ ఊరు వెలవెల్ల ఆడిపోతుంది. ఊరు నిండా మురికి వాడాలి, ఊరు నిండా చెత్త కుప్పలే, ఈ డబ్బు దానికి ఉపయోగించవచ్చు. ఆ ఊరంతా అమ్మవారే, కేవలం గుళ్ళోనే ఉండదు అమ్మవారు, ఊరంతా అమ్మవారే. ఆ మురికివాడల్లో ఉండేవాళ్ళు కూడా అమ్మవారి పుత్రులే, ఆ బ్రహ్మకీట జనని. మనకు ఆ ధోరణి పనికిరా, అసలు ముందు వాళ్ళ మీద పచ్చి ద్వేషం. వాళ్ళంతా మనకు సేవలు చేయడం కోసం పుట్టారు, వాళ్ళంతా పాపాత్ములు. అసలు వాళ్ళ పాపాలను అనుభవించాలి, మనం ఎలా వెలిగిపోతూ ఉండాలి. మన వెలుగులో కొంత అమ్మవారి గుళ్ళో అట్టి పెట్టాలి వెలుగు రూపంలో. ఆవిడ అందరినీ కాపాడుతుందని చెప్పారు, ఎవరిని కాపాడుతుందో అర్థం కావట్లా. మురికివాళ్ళు పెరిగిపోతున్నాయి, చెత్త పెరిగిపోతుంది, అవినీతి పెరిగిపోతుంది. ఒక్కొక్కళ్ళ ఇళ్లల్లో ఒక్కరోజునే లక్షలు లక్షలు కోట్లు బయటపడుతున్నాయి. ఒక మందుల కుంభకోణంలో వందల కోట్ల కుంభకోణాలు బయటపడుతున్నాయి. అసలు ఒక కార్యాలయాల్లో ఇన్ని వందల కోట్లు అవినీత, అందరి మొహాల మీద బ్రహ్మాండమైన బొట్లు ఉంటున్నాయి. ఈ మధ్య ఇంకా పెరిగాయి బాగా అవి. కిరాతకాలు హత్యలు చేయించేవాడు కూడా ఆ నేరస్తులు పేపర్లో ఫోటోలు చూస్తుంటే ఆశ్చర్యపోతున్నాం, బొట్టు బ్రహ్మాండంగా ఉంది. అంటే బొట్టు ప్రభావం ఏం లేదు, పైగా అదొక నటన, మంచివాళ్ళే లోకానికి కనపడాలి. హత్య మనమే చేయిస్తాం, హత్య జరిగించేవాడు మనం తిరుపతిలో ఉంటాం. ఎందుకంటే దేవ దర్శనానికి వెళ్ళాడండి, రేపు బయటపడదా? బొట్టు పెట్టేంత సరిపోయిందా? తిరుపతిలో ఉండగానే సరిపోయిందా? కాశీలో ఉండగానే సరిపోయిందా? చేసిన కర్మ ఏమైంది? ఇదే ధృత పాశ అంకుశ. అంత కోపం, అంతంత కక్షల, మనుషులను చంపేసేంత. మన భావజాలానికి వారు వ్యతిరేకమైతే చంపేయడమేనా? మనకేదో వారు బాకీ ఉంటే చంపేయడమేనా? మన పదవి గడ్డమైతే చంపేయడమేనా? మనం అనుకున్న దక్కకపోతే అవతల వాళ్ళని చంపేయడమేనా? ఇంకో మార్గమే లేదా? ఇదే అంకుశం. అంకుశం ఆవిడకి చేయించమని కాదు, అది మీరు వినియోగించకండి, అంత అలా పెంచుకోకండి. ఇది భావం. దీనికి అంతటికీ మూల కారణం ఏంటి? వెనక్కి వెళుతున్న కొద్దీ తెలుస్తుంది వ్యాస మహర్షి అలా చెబుతాడు తత్వాన్ని. ముందు మమకారం మూలం, మనకేదో ఇష్టం అవ్వడం కారణం, తర్వాత అయిష్టం దాని మీద క్రోధం కారణం, అంకుశం. దానికి మూలం పుష్పబాణాలు ఐదు. అరవిందమ శోకంచ చూతంచ నవమల్లిక నిరోత్పలంచ పంచయితే పంచబాణస్య సాయక. పంచ శబ్దాలు, శబ్దస్పరిశ రూపరస గంధాలు, పంచ తన్మాత్రలే పంచ సాయకాలు. స్పష్టంగా ఉన్నమాటే, మనోరూపేక్షుకోదండ పంచ తన్మాత్ర సాయక. అంటే ముందు మమకారం తగ్గించుకో పాశ, అది అది ఆ మమకారం కారణంగానే కోపం వస్తుంది. ఆలోచించుకో, ఇష్టాయిష్టాలు లేకపోతే కోపాలు రావు మనుషులకి, చాలా తగ్గిపోతాయి. ఏం జరిగినా మంచిది అంటే మనకు కోపం రాదు, మన ఇష్టం వచ్చినట్టు జరగాలని ఏం లేదు. అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది, దాన్ని వారు అనుభవిస్తారు, మనం అందరూ జోక్యం చేసుకోకల్లా. దీనికి ఈ క్రోధాలకి ఈ మమకారాలకి మూలమైనటువంటి దేశి ఇవే శబ్దస్పరిశ రూపరసగంధాలు పంచతన్మాత్రలు. ఆ శబ్దం నాకు కావాలి, ఆ స్పరిశ నాకు కావాలి, ఆ రూపం నా సొంతం కావాలి. ఆ రసాన్ని నేను వదిలిపెట్టలేని ఆలోచనే. ఆ గంధం ఎప్పుడు నా ఒంటి మీద ఉండాలి, నా ఇంట్లో ఉండాలి, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. ఇది శబ్దస్పర్శ రూపరస గంధాల వ్యామోహం. వీటిని మనం త్వక్చక్షుస్తోత్ర జిహ్వా ఘ్రాణాల ద్వారా ఆస్వాదిస్తాం, పంచేంద్రియాల ద్వారా, పంచతన్మాత్రలు. అంచేత పుష్పబాణాల రూపంలో అమ్మవారు ఎందుకు ధరించితే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండు. మూలం అది. ఇంకొంచెం మూలానికి వెడితే అసలు మూలం అక్కడ ఉంటుంది, ధనుహు చాపం. మనోరు ఉపేక్ష గోదండ ఈ మొత్తం దిక్కుమాలిన వ్యవహారానికి మూలం మన మనస్సు. ఆ మనస్సును చెరుకుగడ చేసి ఆవిడ చేతుల్లో పెట్టాలి. మన చేతుల్లో ఉంచుకోకూడదు ఆ మనస్సు. ఆ మనస్సును భగవంతుడికి సమర్పించాలి. అమ్మవారికి సమర్పిస్తే అది రసమయం. మన దగ్గర ఉంటే పెద్ద నసమయం. ఈ నస కావాలా రసం కావాలా తెలుసుకోవాలి. ఇదండి ఇప్పుడు మొత్తం అరుణారుణ ప్రభాపూరము నిజారుణ ప్రభాపూరం మధ్య బ్రహ్మాండ మండల రక్తవర్ణ అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపం తెలియట్లే. ఒక శ్లోకంలో అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్ప బాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖై, అణిమాదిభిహి మయూఖై ఆవృతాం. నిజంగా ఈ స్వరూపాన్ని, కాంతిమండల స్వరూపాన్ని, అమ్మవారి యొక్క స్వరూపాన్ని, సృష్టి అంతా ఒక్కటే అన్న విషయాన్ని మనం గ్రహించగలిగితే, అదే నిష్ఠలో ఉండగలిగితే, అదే స్మరణలో ఉండగలిగితే, అదే ఏకాగ్రతను సాధించగలిగితే, అణిమా మహిమ గరిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశత్వం అనే అష్టసిద్ధులు కిరణాల్లాగా మన దగ్గర ఉంటాయి. మయూఖై అణిమాదిభి ఆవృతం. ఆవిడ చుట్టూ ఉండడం కాదు, ఎవరు ధ్యానిస్తున్నారో వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆవిడ చుట్టూ అయినా ఎందుకు ఉన్నాయంటే ఆవిడ అని ప్రత్యేకంగా ఎక్కడా లేదు. ఆ ధ్యాన స్వరూపమే ఆవిడ, ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. ఆవిడ ఆ ధ్యానంలో ఉంది కాబట్టి ఆవిడ చుట్టూ ఉన్నాయి. మనం ఆ ధ్యానంలో ఉంటే మనం చుట్టూ ఉంటాయి. ఆవిడ వేరు, మనం కాదు. ఆవిడ ఆవిడే అసలు తెలుసుకోగలిగింది, మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే తేడా. అంచేది అదే ధ్యానంలో నువ్వు ఉంటే, అదే దృష్టిలో నువ్వు ఉంటే, చేయవలసిన పని ఏదో చేసి శనగలు తిన చేతులు ఉండకుండా ఆ వ్యవహారాన్ని అక్కడ వదిలేసి నిశ్చింతగా నమశివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక అనే ధ్యానంలో ఉండగలిగితే ఈ అణిమాలు సిద్ధులన్నీ ఈ యోగి చుట్టూ చేరతాయి. ఆవృతాం మయూఖై. అందుకే ఏమంటున్నాడు చివరిలో ధ్యాన శ్లోకంలో ఎంత గొప్పగా ఉందో చూడండి, అహమిత్యేవ విభావయే మహేషి. ఆవిడ్ని ఆ మహేషిం అహమిత్యేవ, నేనే, నేను వేరు, అమ్మవారు వేరు కాదు, అమ్మవారు నిజదేవుడు, నేను జీవుడు. అనవసరం ఇన్ని మాటలన్నీ అనవసరం. దేవుడు వేరు, జీవుడు వేరు అనేది ఇంతకంటే మూర్ఖ సిద్ధాంతం ఇంకోటి లేదు. జీవుడు స్వర్గాది లోకాలకు వెళ్ళి అన్నీ అనుభవిస్తాడని చెబుతున్నారు. మరి అప్పుడు దేవుడి నుంచి జీవుడు ఏమయ్యాడు, వేరయ్యాడా? ఎక్కడున్నాడు వేరుగా ఉంటే? జీవుడు దేవుడి కంటే వేరుగా ఉంటే దేవుడు అపరిపూర్ణుడు కాలేదా? దేవుడు అని ఒక కాంతి మండలం ఏదో ఇలా ఉందని అనుకుందాం, నారాయణమూర్తో శివుడో ఎవరైనా సరే, ఆయనకంటే జీవుడు వేరుగా ఉంటే ఆయనకి జీవుడికి మధ్యలో వేరే ఏదో ఉన్నప్పుడు దేవుడు అపరిపూర్ణుడు కాదండి. సర్వాంతర్యామని ఎలా అంటారండి? ఇక్కడ ఉన్నవాడు అక్కడ లేకపోతే, అక్కడ జీవుడు విడిగా ఉంటే వాడు వేరైతే ఇక్కడి నుంచి అక్కడికి దూకితే ఏమయ్యాడని అక్కడ లేనట్టేగా. మరి అంతటా లేనివాడిని అంతటా ఉన్నాడని ఎలా అంటారు? ఇచ్చకించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పువ్వా, ఏమైపోయింది వేదం? ఏ ప్రమాణంగా మనం దేవుడు వేరు జీవుడు వేరు అంటాం కానీ అంటామండి, అజ్ఞానం కానీ ఏ ప్రమాణంగా? మన అహంకారం తప్పితే ప్రమాణమే లేదు. అక్కడ తాను వేరుగా ఉండాలని ఉంది జీవుడికి. ఈ సిద్ధాంతాలు పుట్టించిన వాళ్ళందరికీ వారు వేరుగా ఉండాలని ఉంది. వేరుగా ఉంటే చాలా గౌరవాలు దక్కుతాయి, అందరూ దండాలు పెడుతూ ఉంటారు, అందరూ అందరూ ఏదో పేరు చెప్పి మనం అమ్మేసుకోవచ్చు. ఇక్కడ అంతా ఒకటే అంటే ఏముండదు. మరి ఆయన మనం ఒకటే అన్న తర్వాత ఇంక ఈయన ప్రత్యేకత ఏముంది? ఆ ప్రత్యేకత కోరుకునే వాళ్ళే ఈ వేరు 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 అనే సిద్ధాంతాలు బాగా సృష్టించి ప్రచారం చేస్తారు. ఆ ప్రత్యేకత అక్కర్లేని వాడు అద్వైతమే అంటాడు. ఇంకో రెండో మాట మాట్లాడు, వాడికి ఆ ప్రత్యేకత అక్కర్లేదు. అందరిలో కలిసిపోవడమే కావాలి. సముద్రంలో ఉప్పులా కరిగిపోవడమే కావాలి. తాను అనే ప్రత్యేకతే అక్కర్లేదు. ఆ తాననే ప్రత్యేకతే మొత్తం ఈ ప్రపంచానికి అందరికీ దిక్కుమాలినతనానికి మూలమని తెలుసు వాడికి. వాడు ఒప్పుకోడు దాన్ని. ఆ ఒప్పుకోకపోవడమే అద్వైతం. అదే జగద్గురుత్వం, అదే శంకరాచార్య. అందుకే అహమిత్యేవ విభావయే, దాన్ని నేనుగానే భావిస్తున్నా, నేనుగా తెలుసుకున్నా మహేషీం. ఆ శక్తి ఎంతటి మహత్తరమైనటువంటి శక్తి అయినా సరే అహమిత్యేవ విభావయే, అదే నేను, అదే నేను, అహం బ్రహ్మాస్మి వేదం చెప్పిన మాట. దానికి రెండో అర్థం చెప్పగలమా? అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్ప బాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే మహేషీం. ఇప్పుడు మొత్తం నామాల్లోనే 500వ నామం సగంలోకి వచ్చాం మనం. శివభాగం, శివాభాగం అనుకుంటే శివభాగం పూర్తి చేసుకున్నాం అనుకుందాం, మిగిలింది శివాభాగం అనుకుందాం. లేదు ముందు ఆవిడ తర్వాత ఈయన అనుకున్నా వాళ్ళకి అభ్యంతరం ఏం లేదు, మనకేమైనా ఉండాలి. కానీ మాంస నిష్టాయ ఈ నమక 500వ నామం. మూలాధార చక్రం అని మొదట వస్తుంది చూడండి. బ్రహ్మగ్రంథి విభేదింజయ నమక, అది సరిగ్గా 100వ నామంగా వస్తుంది. మూలాధారైకినలయ అంటుంది. సర్వమంగళ అనేది 200వ నామంగా వస్తుంది. నామరూప వివర్జిత అనేది 300వ నామంగా వస్తుంది. వ్యాపిని ఇది 400వ నామంగా వస్తుంది. మాంస నిష్టాయై నమః ఇది 500వ నామంగా వస్తుంది. దక్షయజ్ఞ వినాశిని 600వ నామం అవుతుంది. సచ్చిదానంద రూపిణి 700వ నామం అవుతుంది. రససేవధి 800వ నామం అవుతుంది. నైష్కర్మ్య 900వ నామం అవుతుంది. శ్రీ లలితాంబిక 1000 నామం అవుతుంది. ఆ లెక్క అది భాస్కర్ రాయలు చేసిన విభాగం, సింహం భట్ల వారు పెద్దలు అనుసరించిన విభాగం, మనం అనుసరిస్తున్న విభాగం. ఎందుకంటే ఇందులో 2-3 రకాల లెక్కలు పాఠాంతరాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక పద్ధతిని మనం అనుసరించాలి మళ్ళీ తికమకలు రాకుండా. అందుకోసం నేను అనుసరిస్తున్న విధానాన్ని స్పష్టం చేసేసాను. ఈ మాంసనిష్ట ఏనమ సరిగ్గా 500 నామం. మాంసం అనే ధాతువును ఆశ్రయించి ఉంటుంది. అంచేది మనం మాంసం అనగానే ఏదో అనుకోవలసిన పని లేదు, అది ఒక ధాతువు. అక్కడ శక్తి ఉంది, ఆ శక్తి అమ్మవారు. భగవంతుడు లేని చోటు లేదు. మాంసము, కొవ్వు, రక్తము, చర్మం అన్నిట్లోనూ దైవశక్తి ఉందని చెప్పడమే దీని ఉద్దేశం. అన్నిట్లోనూ ఆ శక్తి లేకపోతే ఆయా పనులు జరగవు. ఈ శక్తి ఏం చేస్తుంది? మాంస నిష్ట అయిన మహా మాంసంలో నిష్టగా ఉండి అక్కడే ఉండి ఏం చేస్తుంది? 3 రకాలుగా కండరాల్లో ఉండి, 3 రకాల కండరాల్లోనూ ఉండి, స్కెలెటల్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఇవి కార్డియాక్ మజిల్స్ రకాల, స్మూత్ మజిల్స్, ఈ 3 రకాలుగాను మాంస కండరాల్లో ఉండి రూపాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. రూపదాయిని, శక్తిదాయిని. ఎందుకంటే ఆ లోపల మాంస కండరాల యొక్క స్థితిని బట్టి మనిషి రూపం, రంగు ఏర్పడతాయి. ఆ కండరాలలో ఉండే బలాన్ని బట్టే మనిషికి శక్తి వస్తుంది. అంచేత రూపదాయని, శక్తిదాయని. లోపల కనుక మాంసము, కండరాలు లేకపోతే బయటికి ఏదో ఎరుపుగా, ఎర్రగానో తెల్లగానో అందంగా ఉండేవాళ్ళు కూడా పాలిపోయినట్టుగా కనబడతారు. లోపల ఆ రక్తం పట్టలేదు, రక్తం మాంసంగా మారలేదు. పాలిపోవడం అంటే అది తెల్లగా ఉండగానే సరిపోదు, పాలిపోయిన రంగు, పాండురాజు రంగు అదే. లోపల రక్తహీనత, పాలిపోవడం అంటే. అంచేత రక్తహీనత ఉన్న చోట మాంస పుష్టి ఎక్కడ ఉంటుంది? రక్తమే కదా గడ్డగట్టి మాంసంగా మారేది. అంచేత అమ్మవారు ఆ మాంస నిష్టాయే నమక అక్కడ ఉండి రూపదాయిని, శక్తిదాయనిగా పనిచేస్తుంది. అంచేత ఆ మాంస స్వరూపాన్ని కూడా భగవత్ శక్తిగా మనం భావిస్తే అనేక రకాలుగా మన మనస్సులో అనేక రకాల మంచి ఆలోచనలు వస్తాయి, మారతాం మనం. ఏ జీవిలో ఉన్న మాంసమైనా అంతే కదా, మనం కోసుకు తినడం తప్పే కదా, వెంటనే వస్తుంది ఆలోచన. ఇంక ఒకరు చెప్పక్కర్లేదు శాకాహారం గొప్పదనం గురించి. గొప్పదనాలు, తక్కువ ధనాలు పక్కనట్టండి. ముందు జీవహింస ఎలా చేయగలుగుతాం? ఆహారం కోసమే జీవహింస తప్పు అంటే వ్యాపారం కోసం ఎలా చేస్తాం? మనం కోట్లు సంపాదించుకోవడానికి ఆ జీవులన్నింటినీ చంపేయడం ఏంటండి? ఇంకోటి ఎవడన్నా మన మీద ఏమైనా వ్యాపారం చేసి మన చంపేస్తే మరి తప్పు ఎలా అవుతుంది? మనకంటే బలహీనమైన జీవుల్ని ఏవైనా సరే, వీళ్ళ తుపాకు వచ్చాక అన్నీ బలహీనమే. తుపాకు రాని క్రితం ఏదో చేపలు పడ్డమోనో, ఇంకోటి ఏదో చిన్న చిన్న లేళ్ళని వేటాడడం ఉండదు. తుపాకు వచ్చిన తర్వాత పులులు లేవు, ఏనుగులు లేవు, తాబేళ్ళు లేవు, ఖడ్గమృగాలు లేవు. మొత్తం మన దగ్గర ఓ ఆయుధాలు ఉన్నాయి కదా అని ఆ జీవుల్ని మన ఆహారం కోసం కూడా కాదు, వ్యాపారం కోసమే చంపేస్తున్నవి. వ్యాపారం కోసం చంపడం వచ్చాక దానికి పరిమితి ఉంటుందా? ఎందుకంటే వ్యాపారానికి వేళ మొత్తం ప్రపంచం అంతా ఒకే గ్రామం అయిపోయిన తర్వాత, గ్లోబల్ విలేజ్ అంటారే, ప్రపంచ గ్రామం అయిపోయిన తర్వాత, జగద్గ్రామం వచ్చాక వ్యాపారానికి అర్థము లేదు, అంతూ లేదు. అంచేది మనిషి తన మనస్సులోనే ఆలోచించుకోవాలి. ఇంత వ్యాపారం చేసి ఇన్ని కోట్ల జీవులను పుట్టించి పనిగట్టుకుని పెంచి చంపి ముక్కలు చేసి విదేశాలకు ఎగుమతి చేసి వాళ్ళెవరో తినడం కోసం నేను ఇంత వ్యాపారం చేయాలా? ఎందుకని? ఆ మాంసంలో ఉండేది మన మాంసంలో ఉండేది ఒకటే కదా. మన మాంసం మీద ఇంకోటి వ్యాపారం చేస్తే ఆత్మవత్ సర్వభూతాని. ఈ మాంస నిష్ట అని అమ్మవారికి ఎందుకు పేరుందంటే ఆ మాంసం వ్యాపారం తగ్గడానికి. మన ఒంట్లో ఉండేటువంటి మాంసాన్ని కండరాలు పెరిగేలా చేసుకుని దాన్ని సామాజిక ఉపయోగంగా ఉంచడానికి, మన స్వార్థానికి కాదు, సమాజానికి ఉపయోగపడేలా చేయడానికి. బలమైన కండరాలు ఉన్నాయి ఎందుకు? బలహీనుల్ని రక్షించడానికి, వాళ్ళ మీద దాడి చేయడానికి కాదు. ఏది ధర్మమో దాని గురించి గట్టిగా చెప్పి ధర్మాత్మను తరఫున మనం నిలబడి మాట్లాడాలి. ఎందుకంటే ఆయన బలహీనుడు కావచ్చు, ఆయన వెనకాల ఒక వర్గం లేకపోవచ్చు. ఎందుకంటే నిక్కచ్చిగా మాట్లాడే వాడు వెనకాల ఏ వర్గాలు ఉండవు. మీకు ఆశ్చర్యం ఏంటంటే గోరాశాస్త్రి గారు ఉండే వాడు వెనక సంపాదకుల్లో చాలా గొప్పవాడు, ఆయన చాలా నిష్పక్షపాతంగా రాసేవాడు. గోరాశాస్త్రి గారు, గోవిందు రామశాస్త్రి గారు, ఆయన కోరాపుట్లో పుట్టాడు, ఒరిస్సాలో, తర్వాత ఎక్కువ ఆంధ్రదేశంలోనే ఉన్నాడు. ఆయన సంస్కృతి సంప్రదాయాల గురించి బ్రహ్మాండంగా మాట్లాడేవారు, వ్యాసాలు రాసేవారు. ఆయన జనసంఘ వాళ్ళైతే ఆయన ఆయన సంపాదకీయ కరపత్రాలుగా చేసి పనిచేసేవాళ్ళు. ఈయన మనవాడే, ఈ సంస్కృతి గురించి మాట్లాడుతున్నాడు. విచిత్రం ఏంటంటే ఆయన ఇతరులు ఇంకో రకంగా భావించారు, జనసంఘ వాళ్ళలోనే కొందరు ఇంకో రకంగా భావించారు. 23.5 గంటల్లో చెబుతా ఈ వైచిత్రం.